తలకై వంచి నమస్కరించాడు. ఆయన కరుణాస్వరూపానికి ఆనందపడ్డాడు. మదం విడిచిపెట్టాడు, మత్సరం విడిచిపెట్టాడు, కామం జయించాడు, క్రోధం వర్జించాడు, లోభమోహాలు అవతలకి విసిరిపారేశాడు, సిగ్గు విడిచిపెట్టేశాడు. భగవన్నామం చేసేవాళ్ళకి సిగ్గు, కొంతమందికి పక్కవాడు వింటాడేమోనని బస్సులో లోపల లోపలు కొడుక్కుంటాం మనం, అదో సిగ్గు. దండం పెడుతుంటే పక్కవాడు చూస్తాడేమోనని ఏమిటో. ధైర్యంగా భగవంతుని చేయాలి, సిగ్గు విడిచిపెట్టాలి. భగవంతుని దగ్గర సిగ్గు పనికిరాదట. ఆ సిగ్గు విడిచిపెట్టాడు. సిగ్గు విడిచిపెట్టడం అంటే వేరే సిగ్గు విడిచిపెట్టమని కాదు, అనంతనామాలు పఠించి పరమభద్రమైన ఆ హరి యొక్క కథ నిరంతరం వింటూ సంతోషం పొందాడు. నిర్మలమైన మనస్సు ఏర్పడేదట. రోజు భగవన్నామం చేయగా 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 మనస్సు పవిత్రమైంది. ఇంకా నాకు ఎప్పుడొస్తుందా కాలం, ఎప్పుడు ఆయువు తీరుతుందా, ఎప్పుడు శరీరం విడిచిపెట్టేస్తానా అనుకున్నట్ట. జ్ఞాని గనక ఇంకొక 5 ఏళ్ళు బతికితే బాగుండు అనుకోవాలి ఆయన. ఎంత తొందరగా ఈ శరీరం విడిచిపెడతానరా బాబు అనుకున్నాడు ఆయన. కొంతకాలమునకు మెరుము మెరసిన తిరంగుల మృత్యువు దోచినం పంచభూతమయం పై కర్మస్వరూపం పైన పూర్వదేహం విడిచి కొద్ది రోజులు గడిచింది. మెరుపు మెరిసినట్టుగా మృత్యుదేవత ప్రత్యక్షమయ్యాడు, ప్రాణం లాగేశాడు, పాంచభౌతికమైన శరీరం విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి బ్రహ్మ యొక్క ముక్కుల్లోకి వెళ్ళిపోయాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా బ్రహ్మ హృదయంలో గడిపోయాడు. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు కానీ ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోయింది. ఆయన బ్రహ్మదేవుడు తామర పువ్వులో ముడుచుకుపోయాడు. ఆ తామర పువ్వు రివ్వున కిందకి దిగిపోయి విష్ణువు యొక్క నాభిలోకి వెళ్ళిపోయింది. విష్ణుమూర్తి గాఢంగా నిద్రపోయాడు. మళ్ళీ విష్ణువుకి వెలుగు వచ్చాక బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ యొక్క హృదయం నుంచి ఈయన శుద్ధ సత్వమయమైన భాగవత దేహంతో భగవత్ స్వరూపుడై పుట్టాడు. అదే నారద స్వరూపం. ఆయన పుట్టిన నాటి నుంచి నారాయణ అనుకుంటూ పుట్టాడు. పరమ పవిత్రమైన నారాయణ నామస్మరణ ప్రభాదీప్తితే సమస్త చీకట్లు కూడా సమస్తమైనటువంటి తమస్సును చీల్చుకుంటూ పుట్టాడు ఆయన. అటువంటి జ్ఞాని ఈ సృష్టిలో లేడు. యమము, నియమము, యోగము ఇవేవీ పనికిరావు ఒక్క భగవంతుని నామస్మరణం ముందు. అటువంటి నామస్మరణం చేస్తాడు ఆయన. ఆ మహానుభావుడట పరమోత్తరుడై నారదుడు పుట్టి రామాయణాది సమస్త గ్రంథాలు లోకానికి ఇచ్చినవాడు మొదట ఆయనే. వాల్మీకి రామాయణం చెప్పింది ఆయన, వ్యాసునికి భాగవతం చెప్పింది ఆయన. ఒక్కొక్కరు చెప్పాలంటే ఆ పరమ భాగవతోత్తముడైన నారదుడి వంటి వాడు లేడన్నారు ఈ సృష్టిలో. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండు మాయించు నగాళి ఇట్టిమతి మరి కలడే. ఎప్పుడు చూసినా చేతిలో ఉండేటటువంటి మహతి అనే వీణ వాయిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనలే పాడతాడు, ఆయన కథలే చెబుతాడు, నారాయణ నామమే చేస్తాడు, జగత్తుకి ఆనందం కలిగిస్తాడు, చెవులకు పండుగ చేస్తాడు, సమస్త పాపాలు తొలగిస్తాడు. క్లిష్ట పరిస్థితులలో ఎవరికైనా సహకారం చేసేది ఆయనే. అటువంటి మతి పరమజ్ఞాని ఈ సృష్టిలో మరొకడు లేడు. నాయన మైత్రేయ, నీవడిగావు నారదుని యొక్క పూర్వజన్మ రహస్యాన్ని, దానిని నేను నీకు చక్కగా వివరించాను సవివరంగా. ఆ తర్వాత జరిగిన కథ వివరిస్తున్నా విను. స్వయంభూమనువుకి 2 కుమారులు ఉన్నారు. కూతుళ్లను దక్షుడికి ఇచ్చి పెళ్లి చేశాడని, రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పుకున్నాం. అందులో ఈ స్వయంభూమనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు ఉన్నారు. ప్రియవ్రతోత్తానపాదౌ మనోహ స్వయంభువస్యతు ద్వౌ పుత్రౌ తు మహావీర్యౌ ధర్మజ్ఞౌ కథితౌ తవ తయోః ఉత్తానపాదస్య సురుచ్యాం ఉత్తమస్వతః అభీష్టాయామభూత్ బ్రహ్మన్ పితురత్యంత వల్లభః. ఈ ప్రియవ్రతుడు ఉత్తానపాదుల్లో 2 మహాబలవంతులు, ధర్మజ్ఞులు. అందులో 2వ వాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపదుడికి సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. అందులో సునీతికి ధ్రువుడు అనే కుమారుడు జన్మించాడు. సురుచి అనే రెండవ భార్యకి ఉత్తముడు అని పేరు కలిగిన కొడుకులు పుట్టాడు. చిన్న భార్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇద్దరు భార్యల్లో సురుచి అంటే కొంచెం అందగత్తి, అందుకని ఆమెను అధికంగా ప్రీతిగా చూసేవాడు. సునీతి మీద అంత అభిమానం వీరికి ఉండేది కాదు. ఇలా ఉండగా ఈ పట్టమహిషి నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ సునీతి వీలున్నంత వరకు దైవ ధ్యానంతో గడిపేది. ఆవిడ కొడుకు ధ్రువుడికి కూడా తల్లి యొక్క లక్షణాలు వచ్చాయి. సనాతి ప్రీతి మాంస్తస్యామ భూత్య ధ్రువసుత, తల్లితో పాటు భగవద్ధ్యానం చేసేవాడు. కానీ పెద్ద భార్య మీద పెద్దగా ప్రీతి లేని కారణం చేత ధ్రువుడి మీద కూడా అట్టే అభిమానం ఉండేది కాదట రాజుగారికి. చిన్న భార్య కొడుకంటేనే ఎక్కువ ప్రీతిట. ఇద్దరు పిల్లలుంటే తల్లికి ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంది అని శాస్త్రం. మరి అదేమిటో తల్లికే తెలియాలి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ప్రస్తుతం ఈ కొడుకుల్లో ఒక కొడుకుని సరిగ్గా చూడకుండా ఒక కొడుకునే ప్రేమగా చూసేవట. ధ్రువుడి మీద ప్రేమ తక్కువ, ఉత్తముని మీద అతనికి అభిమానం ఎక్కువ. ఒకనాటి మాట, రాజాసమస్థితస్యాంకం ప్రితుర్ భ్రాతరమాశ్రితం దృష్టోత్తమం ధ్రువశ్చక్రే తమారోఢు మనోరథం. ఒకనాడు రాజసింహాసనం మీద మహారాజు ఉత్తానపాదుడు ఠీవిగా కూర్చున్నాడు. ఆయనకి పెద్ద మీసం ఉండేదట. మీసం మీద నిమ్మకాయలు ఎలా ఉన్నా అరటిపండు నిలబెట్టవచ్చు, అంత పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. ఆ మీసాల రాజుగారు కూర్చోగా ఇంతలో అక్కడికి ఈ ఉత్తముడు వచ్చి తండ్రి యొక్క మీసాలలాగా పట్టి మెలేసి ఆడి తర్వాత అలిసిపోయి తొడ మీద కూర్చున్నాడు. అక్కడికి ఇంతలో పెద్ద కుమారుడు ధ్రువుడు వచ్చాట. తమ ఆరోడు మనోరథం, తమ్ముడు ఎక్కి కూర్చున్నాడు నాన్న ఒళ్ళో కూర్చున్నాడు కదా తొడ మీద, నేను కూడా నాన్నగారి ఒళ్ళో కూర్చుంటే బాగుంటుందేమో అనుకున్నాడు. అదేదో సింహాసనం అనుకున్నాడు. పాపం పిల్లలకి అదో ఇష్టం. అందుకని ఈయన కూడా తండ్రి ఒళ్ళో కూర్చోడానికి దగ్గరకు వచ్చాట. కానీ రాజుగారు పక్కకు చూసేట. చిన్న భార్య అప్పుడు పక్కనే ఉన్నది సురుచి. అమ్మమ్మమ్మో, ఈవిడ ఉండగా కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే చాలా ఇబ్బందులు అయిపోతాయి, మూడవ ప్రపంచం వచ్చేస్తుంది. అందుకని భార్య పక్కనున్న కారణం చేత నాభ్యనందత ఆనందం చూపించలేదు. రారా అబ్బాయి కూర్చో అని కొడుకుని పిలవలేదు. అప్పుడు సరే ఆయన ఎలాగో పట్టించుకోలేదు, అయినా కుర్రాడు కూర్చోడానికి వస్తున్నట్ట. సురుచి వచ్చింది దగ్గరికి. తండ్రి ఒళ్ళోకి ఆసక్తిగా వచ్చి కూర్చోబోతున్న కుర్రవాణ్ణి చెయ్యి పుచ్చుకుని ఆగు అందిట. సపత్ని తనయం దృష్ట్వా తమంకారోహణోత్సుకం సుపుత్రం చ తథారోఢం సురుచిర్వాక్యమబ్రవీత్ క్రియతే కిం వృథావత్స మహాన్ యేష మనోరథః అన్య స్త్రీ గర్భజాతే నహ్య. సపత్ని తనయం దృష్ట్వా తమంకారోహణోత్సుకం సుపుత్రం చ తథారోఢం సురుచిర్వాక్యమబ్రవీత్ క్రియతే కిం వృథావత్స మహాన్ యేష మనోరథః అన్య స్త్రీ గర్భజాతే నహ్యసభ్యూయం అసంభూయమమోదరే. తండ్రి ఒళ్ళో కూర్చోబోతున్నావా, ఆగరా ఆగు అని అచ్చయ్యి గట్టిగా పట్టుకుని తన కొడుకు కేసు చూసి, తర్వాత ఈ ధ్రువుడి కేసు చూసి కొంచెం కళ్ళు ఎర్రబరిచి, మళ్ళీ అంతలోనే కళ్ళు ఆ ఎర్రదనాన్ని తగ్గించి వ్యంగ్యంగా తెప్పుతూ ఇలా అన్నదట. ఒరే కుర్రాడా ధ్రువుడా, వచ్చి మీ నాన్నోళ్ళు కూర్చుందాం అనుకుంటున్నానే, అదంత తేలిక కాదు. ఈ ఆసనం మీద కూర్చోవాలంటే నువ్వు నా కడుపులోంచి పుట్టాలి, అన్య స్త్రీ గర్భజాతి అయిన మరో స్త్రీ కడుపులోంచి పుట్టిన నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటావా? అది కుదరదు. తండ్రి ఒకడే కదా అనుకోవచ్చు నువ్వు, మీ నాన్నదేం లేదు, అంతా పెత్తనం నాది. భవిష్యద్దు రాదు ఉత్తముడు, నువ్వు కూడా ఉత్తముని వలే రాజ్యం పొందాలనుకున్నా, ఐశ్వర్యం పొందాలనుకున్నా, మహారాజు గారి ఒళ్ళో కూర్చోవాలనుకున్నా అవివేకి ఈ జన్మ నీకు చాలదు. తపస్సు చెయ్యి, చేసి నా కడుపున కొడుకుగా పుట్టు, అప్పుడు నిన్న తొడ మీద కూర్చొనిస్తా. సమస్త చక్రవర్తులు రాజులు అందరూ కూర్చునే ఈ సింహాసనాన్ని ఏతద్రాజాసనం సర్వభూభృత్ సంశ్రయకేతనం యోగ్యం మమైవ పుత్రస్య కిమాత్మా క్లిశ్యతే త్వయా. చరాచరమైన భూమండలంలో ఉండే రాజులందరూ నమస్కారం చేసే పీఠం ఈ రాజసింహాసనం. ఈ రాజసింహాసనం మీద కూర్చుని లోకాలు పాలించే అర్హత ఈయన డీరెస్ట్ సందకి మాత్రమే ఉన్నది. నా పుత్రుడు ఉత్తముడికి అర్హత ఉన్నది. నువ్వెందుకు వృధాగా శ్రమ పడతావు? అది వృధాయాసం, అనవసరంగా బాధపడకు. నా కొడుకులాగా నీ మనోరథం తీరదు, ఇంకో జన్మ ఎత్తు. సునీతి కడుపుని ఎవడ పుట్టమన్నాడురా నిన్ను? ఆవిడికి బుద్ధి లేక నిన్ను కన్నది. కానీ సునీత్య ఆత్మానో జన్మ కింత్వయా నావగమ్యతే, సునీతి కడుపులో ఎందుకు పుట్టామని అడిగిందిట. ఆవిడ అడగడం చూడండి, ఆవిడ కడుపుని ఎవరు పుట్టమన్నారు, ఎందుకు పుట్టావు, చీప్ప అంది. కుర్రాడు విన్నాడు. అవ్వడానికి ఆ కుర్రవాడి వయస్సు అప్పుడు ఎంత? 5 ఏళ్ళ బాలుడు. ఉత్సృజ్య పితరం బాలః తచ్చృత్వా మాతృభాషితం జగామ కుపితః మాతుః నిజాయా ద్విజమందిరం. తల్లి పినతల్లి ఈ విధంగా తనని తిట్టగానే, తన కోరిక మీద నీళ్లు తల్లగానే ఇంత భరింపరాని అవమానకరమైన మాటలు పలికి, అసలు నువ్వు ఆ తల్లి కడుపుని ఎందుకు పుట్టావని అంటే తట్టుకోలేకపోయాడు. చితక్కొట్టితే పాము ఎలా బుస్సుమంటుందో అలా తోక తొక్కబడిన త్రాచు పాములా లేచాడు. ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికాడు. పిల్లాడు కదా, ఇంతలోనే ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటూ బయలుదేరాడు. అమ్మా అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. మైత్రేయ, కుపితుడు, ఏడుస్తున్నవాడు, అమాయకుడు, కందిపోయిన కందగడ్డల ఎర్రని ముఖం చేసుకుని వచ్చిన కొడుకును చూచింది. సునీతి అంకం ఆరోప్య మైత్రే ఏదమ భాషత, తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏంటినైనా ఎందుకురా ఏడుస్తున్నావు, టీచర్ గారు కొట్టారా, హోంవర్క్ ఎక్కువ ఇచ్చారా, ఏమిటి, ఎందుకు ఏడుస్తా? ఆవిడకి ఇవన్నీ తెలియవు పాపం, చూడలా. ఇంట్లో కూర్చుని పూజలు పుణ్యము ఇవే తప్ప ఇంకేం ఎరగదు. అందుకని ఏ గురువు ఏమన్నాడు, ఎవరేం చేశారు అనుకుని ఏం జరిగింది అన్నదట. వత్స కహ కోపహేతుస్తే కశ్చత్వాం నాభినందతి కోవజానాతి పితరం వత్సయస్తే పరాధ్యతి. కుమారా, ఎందుకు నీకు ఈ కోపం, ఎందుకు ఏడుస్తావు, ఎవరు నిన్ను ఏమన్నారు, ఎవరు నిన్ను అనాదరించారు, ఎవరు తిట్టారు, నీ అపరాధం ఏమిటి? కొంపదీసి మీ నాన్నగారి దగ్గరికి కానీ వెళ్ళావా? అక్కడ అనుమానం మళ్ళీ వచ్చింది. ఏం జరిగింది అని అడిగితే ఆయన ఏం చెప్పాడో రేపటి రోజు కార్యక్రమంలో 6:30కి చెప్పుకుందాం. అంతవరకు
అవిద్యానామంతస్తిమిరమిహిరద్విసభాయ చ నమః.
బాలుడైన ధ్రువుడు, పినతల్లి, తండ్రి తొడ మీద కూర్చోవడానికి వీల్లేదు, నా కడుపున పుట్టలేదు అని ఒక్క మాట అన్నందుకు ఆగ్రహించి పట్టుదల కలిగి తల్లి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే తల్లి అడిగింది, నాయనా ఎందుకురా ఏడుస్తున్నావు, కారణమేమిటి అని. అడగగానే ధ్రువుడు తల్లితో అన్నట్ట, గర్భంతో ఉన్న పినతల్లి తండ్రి గారి తొడ మీద కూర్చొనివ్వలేదు, నాకు రాజ్యార్హత లేదట, నేను తండ్రి తొడ మీద కూర్చోవాలంటే తన కడుపును జన్మించమని చెప్పిందమ్మా అనగానే సునీతి కిన్నురాలయ్యింది.
శ్యాసక్షమేక్షణాదీనా సునీతిహి వాక్యమబ్రవీత్.
శ్యాస దీర్ఘ నిశ్వాసం విడిచిపెడుతూ కళ్ళు మ్లానం కాగా దుఃఖంతో ఇలా అన్నది, నాయనా కుమారా, నీ పినతల్లి సురిచి నిజమే చెప్పింది. ఎందుకంటే నువ్వు మందభాగ్యుడవు, ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఆమె గడుపున పుట్టవు. నా వంటి ఒక సామాన్యురాలు భర్తృప్రేమకు గురి కానటువంటి నిరాదరింపబడినటువంటి స్త్రీ గడుపున జన్మించవు. అంత మాత్రం చేత బాధపడవలసిన అవసరం లేదు. ప్రతి చిన్నదానికి దుఃఖించకూడదు. ఎందుకంటే నోచిన నోము కొంతను ఆశించే ఫలితం అంత ఉండకూడదు. ఎంత పుణ్యం చేస్తే అంత ఫలితం అనుభవిస్తాం. నోద్వేగస్తాత కర్తవ్యకృతం యద్భవత పురా. ఉద్వేగం పొందకు. ఎందుకంటే యత్ ఏదైతే పురా పూర్వకాలంలో భవత నీ చేత కృతం చెయ్యబడిందో, అంటే నువ్వు పూర్వం ఎంత పుణ్యం చేసావో, పూర్వం ఏ కర్మను ఆచరించావో, తత్కోపహర్తుం శక్నోతి దాతుం కశ్చాకృతం తయ. అదే అనుభవిస్తాం. అంతేగాని పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యానికి మించిపోయి కోరికని కోరుకోవడం అది చాలా పొరపాటు. అయ్యయ్యో ఇలా ఎందుకు జరిగింది అని బెంగపెట్టుకోవడం అజ్ఞానం. సవతి తల్లి ఇలా ఎందుకు అంది అని బాధపడుతున్నావేమో, అది నీ పూర్వజన్మ ఫలితం. నా కడుపును ఎందుకు పుట్టావు, అది పూర్వజన్మ ఫలితం. నీ తండ్రి తొడ మీద కూర్చోలేకపోయావు, అది నీ పూర్వజన్మ కర్మ యొక్క ఫలితం. అది తెలుసుకో. అది తెలుసుకుంటే నీకే బాధ కలగదు. నీవు చెయ్యని దానిని పొరపాటున 1000 జన్మల పాటు గించుకున్నా పొందలేవు. చేసిన దానిని వద్దన్నా సరే బలవంతంగా అనుభవించక తప్పదు. చేసిన దానిని అనుభవించడం మన చేతిలో ఉంది అనుకుంటాం, కాదు, మన చేతిలో ఏమీ లేదు. సరే, ఇప్పుడు నువ్వు నా మాట విని దుఃఖం చెందడమ్మని హాయిగా ఆడుకోవడానికి వెళ్ళు. రాజాసనం రాజఛత్రం వరాశ వరవారణాక యస్య పుణ్యాన్ని తస్యైతే మత్వైతచ్చామ్య పుత్రక. పుత్ర, రాజుగారి ఆసనం ఎక్కాలన్నా, రాజుగారు ధరించే గొడుగు కింద దూరాలన్నా, మంచి గుర్రాలు ఏనుగులు ఇవన్నీ అధిరోహించాలనే కోరిక ఉన్నా, ఇవన్నీ కూడా సుకృతం చేసిన వాళ్ళకి, దాన ధర్మాదులు నిరంతరం చేసిన వాళ్ళకి లభిస్తాయి. భవంతులలో ఉన్నాడండి వాడు అంటే అదిగో ఆ భవన దానం చేశాడు, గుర్రములు ఎక్కాడు, పూర్వం అశ్వదానం చేశాడు, గజం ఎక్కాడు, గజారోహణం చేశాడు అంటే గజదానం చేశాడు. అంచేత రాజాసనం రాజఛత్రం వరాశ్వరవారణా అశ్వ రథ గజ సమస్త భోగాలు రాజాసనం ఇవన్నీ కూడా ఎవడు పుణ్యం చేస్తే వాడు పొందుతాడు. నీ తమ్ముడు ఉత్తముడు ఉత్తమమైనటువంటి వస్తువులు దానం చేశాడు, ఇప్పుడు అది అనుభవిస్తున్నాడు అని గ్రహించు. ఇది గ్రహిస్తే నీ మనస్సును ఏమవుతుంది, శామ్య, శమిస్తావు, శమించునైనా. అది తలుచుకుని దుఃఖం చెందకు. నేను భార్యనే నీ తండ్రికి, నీ పినతల్లి భార్యే, కానీ ఆవిడ ఏ జన్మలోనో బాగా నోములు వచ్చింది, అందుకని భర్త పక్కన నిరంతరం సత్కారాలు అందుకుంటున్నది. నేను నోచిన నోముల్లో ఏదో పొరపాటు పూర్వజన్మలో చేసిన దోషం ఉన్నది. ఈ జన్మలో ఆ పక్కన ఏ భోగం పొందకుండా తిరస్కారానికి గురవుతున్నాను. కొందరికి పురస్కారం, కొందరికి తిరస్కారం వారి వారి కర్మల ఫలితమని గ్రహించునాయన. ఇక్కడ సుస్పష్టంగా చెబుతున్నది, అన్య జన్మ కృతై పుణ్యై సురుచ్యాం సురుచిర్నృప భార్యేతి ప్రోచ్యతే చాన్య మద్విధ పుణ్యవర్జిత. ఇంత పూర్వజన్మలో నీ పినతల్లి ఏదో పుణ్యకర్మ చేసింది, అందువల్లే రాజుగారికి సురుచి మీద సురుచి కలిగింది,
ఆమె మీద మంచి ప్రేమ కలిగింది, ఆమె నా భార్య అని చెప్పుకుంటున్నాడు. నేను పూర్వజన్మలో పుణ్యహీనని, అందువల్ల కనీసం గౌరవించకుండా తిరస్కరిస్తున్నాడు. అలాగే పుత్ర, నీ తమ్ముడున్నాడే పుత్రస్తథోత్తమ, ఉత్తముడు కూడా పూర్వజన్మలో ఉత్తముడు అయి ఉంటాడు, పుణ్యకర్మలు చేసుంటాడు, మీ నాన్న యొక్క గౌరవాలు అందుకుంటున్నాడు. పూర్వజన్మలో నేను కూడా ఏదో చిన్న పాపం చేశాను, అందుకని కింద కాళ్ళు కొట్టుకు చావగొట్టేస్తున్నాయి దాకా నుంచి దోమలు. ఇవన్నీ పూర్వజన్మ కర్మయోగం. ఎన్ని ఆలౌట్లు పెట్టినా పోకపోవడానికి కారణం ఏంటంటే ఆ జన్మలో చేసిందనమాట. అలా అటు ఇటు కొట్టుకుంటూ ఏమండి దోమలు అంటే ఏం చేస్తాం, అప్పుడు వాటిని కుట్టాం, ఇప్పుడు మన్న కుడుతున్నాయి. అలాగే నాయన, పూర్వజన్మలో ఆ ఉత్తముడు ఏదో మంచి పుణ్యం చేశాడు, పుణ్య సంపన్నుడు, అందువల్ల తండ్రితో గౌరవింపబడుతున్నాడు. ఇక నీవున్నావే స్వల్ప పుణ్యో ధ్రువో భవాన్, నీవు ఓ ధ్రువ స్వల్ప పుణ్యం కలిగిన వాడివి, కొద్ది పుణ్యం చేసుకుని నా కడుపున పుట్టావు, అయినా పర్వాలేదు, ఆ కొంచెం పుణ్యమైనా చేసుకున్నావు కాబట్టే ఇంకా రాజుగారి బిల్డింగ్లో భోజనం చేస్తున్నావు, తొడ మీద కూర్చోలేకపోతే కూర్చోలేకపోయావు, అది లేకుండా వీధుల్లో పడి ఎంతమంది బాధలు పడడం లేదు నాయన. ఏమీ సౌకర్యము లేకుండా దుఃఖించే వాళ్ళతో పోలిస్తే ఈ కించిత్తున్న నువ్వు భాగ్యవంతుడవు గనక ఈ మాత్రం దక్కిందని సంతోషించాలి. ఇక సురిచి యొక్క మాటలతో నీకు బాగా దుఃఖం వచ్చినట్టయితే నాయన ఓ పని చెయ్యి, ఎదితే దుఃఖం అత్యర్థం సురుచ్య వచసా భవత్ తత్పుణ్యోపచయే యత్నం కురు సర్వఫలప్రదే. సురుచి వాక్యములు నీ మనస్సుని బాగా దుఃఖిస్తే పుణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేయి. ఇంకా కష్టపడి నేను చాలా తపస్సు చేస్తాను అనుకో, ఆ తపస్సు యొక్క ఫలితం వల్ల ఈ పిచ్చి పిచ్చి కోరికలు కాదు, ఇంకా ఉత్తమమైనవి వస్తాయి. ఇంత చేసి తపస్సు చేసి మళ్ళీ మా నాన్న తొడ మీద కూర్చోవాలి, నా చిన్నదాని కోసం తపస్సు చేయకూడదు, అది వెర్రితనం. మళ్ళీ పునర్జన్మ రాకుండానో మరొకటో ఉత్తమమైన స్థానం కోసమో తపస్సు చేయాలి. నువ్వు తపస్సు చేస్తే ఏదైనా సాధించవచ్చు, తపస్సు వల్ల మోక్షం వస్తుంది, తపస్సు వల్ల కీర్తి సాధించవచ్చు, తపస్సు వల్ల ఎక్కడా ఎవరూ పొందలేనటువంటి సద్గతులు పొందవచ్చు, తపస్సు వల్ల అత్య ఐశ్వర్యములు పొందవచ్చు, ఎటువంటి విశేషములైన వస్తువులైనా తపస్సు వల్ల సాధించవచ్చు. ఈ లోకములో తపస్సు వల్ల సాధించలేనిది ఒక్కటి లేదు. అంచేత తపస్సు చెయ్యి. సుశీలో భవ ధర్మాత్మా మైత్ర ప్రాణహితే రథ నిమ్నం యథాపః ప్రవణాః పాత్రమాయాంతి సంపదః. నీవు సుశీలుడు, మంచి శీల సంపన్నుడు బాబు, పుణ్యాత్ముడవు కా, నా పినతల్లిలాందరి కక్ష సాధింపు మాత్రం వెళ్ళక ఆమె మీదకి. అందరినీ ప్రేమించడం నేర్చుకో, ఎవరి మీద ద్వేషం పూనకు, సమస్త ప్రాణుల యొక్క బాగుని కోరుకోవాలి, హితం కోరుకో, ఎవరికీ పొరపాటును కూడా అహితం కోరుకోకు, అపకారం చేయాలని అనుకోకు. ఎందుకంటే పల్లం ఎటుంటే నీరటు ప్రవహిస్తుంది, అలాగే ఇతరులకు నీవు ఏది కోరుకుంటే నీకు అది వస్తుంది. పక్కవాడికి బాగుండాలి అని కోరుకుంటే నువ్వు బాగుంటావు, పక్కవాడి ఇల్లు పడిపోవాలని కోరుకుంటే తెల్లారేలోపు నీ ఇల్లు పడిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇతరులందరి యొక్క మేలుని కోరుకో. సత్పాత్రత ఎవరి దగ్గర ఉందో పాత్రం ఆయాంతి సంపద, ఇవాళ కాకపోతే రేపైనా సత్పాత్రుడికి సంపదలు వచ్చి తీరతాయట. కాబట్టి ఆ పాత్రతని, అధికారాన్ని సంపాదించుకో తపస్సు ద్వారా, లేదా ఇంట కూర్చుని హాయిగా నా ఇచ్చిన పాలు తాగుతూ సమయానికి నేను ఇచ్చేటటువంటి చపాతీలు అవి తింటూ కూర్చోపడుకో హాయిగా, వీలున్నప్పుడు కాసేపు వెళ్ళి ఆటలాడుకో. ధ్రువుడు విన్నాడు, అమ్మా నీవు నా చిత్తాన్ని శాంతిపరచడం కోసం చాలా మాటలు చెప్పావు, ఇంట్లో కూర్చోమన్నావు లేదా ఇంట్లో కూర్చొని జపం చేసుకోమన్నావు, కానీ నైత దుర్వచసా భిన్నే హృదయే మమ తిష్ఠతి, పిన్నతల్లి యొక్క ఆ దుష్ట వాక్కులు నా మనస్సుని శాంతపరచలేకపోతున్నాయి. నువ్వెన్ని చెప్పినా వెళ్ళలేకపోతున్నాను. సోహం యథా యతిష్యామి యథా సర్వోత్తమోత్తమం. కానీ నీవు చెప్పిన విషయాల్లో తపస్సు చేయమన్నది ఉత్తమోత్తమైన మాట, చాలా గొప్పది. అందుకని నేను సర్వశ్రేష్టమైన ఉత్తమోత్తమైన ఈ సృష్టిలో అందరికంటే గొప్పదనిపించుకున్న పదవిని పొందడానికి ప్రయత్నిస్తాను. నీవన్నట్టుగా పినతల్లి చెప్పిన చిన్న విషయం కోసం మాత్రం తపస్సు చేయను, అంటే తండ్రి గారి యొక్క అంకం మీద కూర్చోవడానికి తపస్సు చేయను. సురుచి తన కడుపులో పుట్టమన్నది, అలా తన కడుపులో పుట్టడానికో కానీ లేకపోతే మరేదో రాజ్యం కోసము కానీ నేను తపస్సు చేయను. ఉత్తముడున్నాడే, అతడు ఏ తల్లి కడుపులో పుట్టి ఆ రాజ్యాన్ని పొందుతున్నాడో అబ్బే ఆ రాజ్యం పొందడానికి నేను ప్రయత్నం చేయను. అది అతన్నే పొందని, పైగాట ఒక మాట అన్నాడు, స రాజాసన మాప్నోతు పిత్రాదత్తం తథాస్తు తత్. తండ్రి ఇచ్చినటువంటి ఐశ్వర్యం అనుభవిస్తూ ఉండేవాడు కూడా గొప్ప విషయమేనా? తన సంపదలు తాను కష్టపడి అది ఆర్జించాలి. నేను స్వశక్తితో పైకొస్తా, నా బుద్ధితో నేను నా సంపాదన నే చేసుకుంటా, నా పదవి నే పొందుతా. నాన్నగారు సంపాదించిన రాజ్యం తమ్ముడిని పుచ్చుకొని నాకు అక్కర్లా. నాణ్య దత్తమభీప్స్యామి, ఒకడిచ్చిన రాజ్యం నాకేమిటి, ఆ తండ్రి ఇచ్చే రాజ్యం నాకు అక్కర్లా. స్థానమంబ స్వకర్మణ, నా కర్మతో నా తపస్సుతో నా శక్తితో నేను సంపాదించుకుంటాను గొప్ప స్థానాన్ని, గొప్ప పదవిని పొందుతాను. ఇచ్చామి తదహం స్థానం ఎన్న ప్రాప పితామమ. ఇంకొక ముక్కలు చెప్పాలంటే నా తండ్రి పొందలేని పదవిని నా తండ్రి కూడా ఎవరు తల్లితో ఇలా చెబుతాం చెప్పి అందుకే తల్లి చెప్పింది, ఇతనికి ఆసక్తి కలిగింది. కాలం కలిసి వచ్చేటప్పుడు అన్నీ వస్తాయట, కాలం కలిసి రానప్పుడు ఏదీ రాదు. ఎంత గింజుకున్నా కాలం కలిసి రానప్పుడు వాడికి ఏ శుభం జరగమన్నా జరగదు. ఒక్కొక్కప్పుడు దుర్మార్గులు దుష్ట చిత్తులు అగువారు చేయు ఫలములలో విశేష సిద్ధి ప్రాప్తించు. దుష్టులు నీచులు పాపాత్ములు అన్ని దుర్గుణాలు ఉండేవాళ్ళు చేసే పనులు విజయం పొందుతాయట. వాడు ఒక్క వెదవండి ఎలా వచ్చిందో వాడికి గొప్ప పదవి అంటాం, లేదా వాడొక్క అందరికీ అపకారం చేస్తాడు అయినా వాడికి ఎలా వచ్చిందండి ఈ సంపద అంటాం. అంటే ఒక్కొక్కప్పుడు ఎంత దుర్మార్గుడికైనా మంచి లభించవచ్చు, ఐశ్వర్యం లభించవచ్చు, వాడికి పదవులు లభించవచ్చు. అది ఆ జన్మ కర్మ కాదు, ఇతపూర్వం చేసుకున్నది అనుభవిస్తున్నాడు. ఒక్కొక్కవాడు మహాజ్ఞాని, చాలా గొప్పవాడు, ఎంత గింజుకున్నా వాడు అనుకున్నది సంపాదించలేడు. ధనం సంపాదించలేకపోవచ్చు, అనుకున్న పదవులు సంపాదించలేకపోవచ్చు, అంత మాత్రం చేత అది వాడి లోపం కాదు, ఇతపూర్వపు కర్మయోగం అంతవరకే ఉన్నది. అందువల్ల సత్కర్మకి దుష్కర్మకి అనుసంధించి ఈ జన్మలో ఫలితాలు ఉండకపోవచ్చు, అది భవిష్యత్తుకి అట్టే పెట్టుకున్నది. కాబట్టి ఇతడికి ఇతపూర్వం ఎప్పుడో చేసిన కర్మ ఫలితం ఉన్నది కాబట్టి కానీ, లేకపోతే 5 ఏళ్ల పిల్లవాడు సవతి తల్లి ఏదో అంటే దానికంత పట్టుదల వహించడమా, తల్లి తపస్సు చెయ్యి అంటే తపస్సుకు బయలుదేరేట ఆశ్చర్యం. అదే అనేక జన్మల సంస్కారం అంటే. అదేమిటో తర్వాత విష్ణుమూర్తి చెబుతాడు స్వయంగా, అతని యొక్క పూర్వజన్మ సంస్కారం ఏమిటో. బయలుదేరాడు చెప్పాను కదా, ఆయన పూర్వజన్మ సంస్కారం బాగుండడం వల్ల ఎదురుగుండా మహానుభావులు కనపడ్డారట. ఎవరు వాళ్ళు? సదదర్శ మునింస్తత్ర సప్త పూర్వాగతాంధ్రువః. ఆ ధ్రువుడికి 7 మహర్షులు కనపడ్డారు, సప్త ఋషులు అంటాం వారిని, మహానుభావులు. ఈ సృష్టిలో ఏదైనా వారి యొక్క అనుగ్రహమే. అటువంటి సప్త ఋషులు కనిపించారు. ఎలా ఉన్నారు వాళ్ళు? కృష్ణాజినోత్తరీయేషు విష్టరేషు సమాస్థితాన్. మౌనవ్రతంతో మృగచర్మాలు నల్ల జింక చర్మములు పరుచుకొని ఆసనాల మీద కూర్చొని ఉన్నారట. అటువంటి సప్త ఋషుల్ని చూచాడు. చాలా వినయంతో, కుర్రవాడైన అతనికి జ్ఞానం ఉన్నది, అందువల్ల మహావినయంతో ఎదురుగుండా వెళ్ళాడు. వాళ్ళకి నమస్కారం చేశాడు పాదాలకి, అతి నమ్రతతో సముచితంగా నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నాడు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అన్నారు వాళ్ళు. నీ మనస్సులో ఏది కోరుకున్నావో ఆ ఫలితం సిద్ధించుకాక అని దీవించారు. దీవించాక ధ్రువుడు వాళ్ళతో అన్నట్ట, ఉత్తానపాద తన్నయం మాం నిబోధత సత్తమాహ జాతం సునీత్యం నిర్వేదాద్యుష్వాకం ప్రాప్తమల్తికో. ఓ మహాత్ములారా, తమరెవరో పరమ పూజ్య భావం కలుగుతోంది మిమ్మల్ని చూస్తే, మీ ఏడుగురు నన్ను అనుగ్రహించండి. నేను సునీతి అనేటటువంటి తల్లికి జన్మించిన బిడ్డని, నా తండ్రి ఉత్తానపాదుడు ఆయన పుత్రుణ్ణి, ఆత్మగ్లాని కలిగి మానసిక ఖేదం కలిగి అడవికి వచ్చాను, నన్ను మీరు అనుగ్రహించండి, నా మనస్సులో ఉండేటటువంటి ఆ బాధ తొలగించండి, నా మనస్సులో కోరుకున్న కోరిక నెరవేరేందుకు ఒక మార్గం చూపించండి. వెంటనే ఋషులు అన్నారట, నాయన చతుఃపంచాబ్ద సంభూత బాలస్త్వం నృపనందన నిర్వేద కారణం కించిత్ తవ నాద్యాపి వర్తతే. కుమార, ఎంత విశేషం, నీ వయస్సు చూస్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా కనపడుతున్నావు. ఇటువంటి నీకు అంత నిర్వేదానికి కారణమేమిటి, అంత బాధ కలగడానికి గల కారణమేమో మాకు అంతు చిక్కడం లేదు. దేని గురించి చింతించకునైనా, ఈ వయస్సులో వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోకూడదు. తల్లిదండ్రులు ఏమైనా అంటే పట్టించుకుంటామా? నీ తండ్రి జీవించి ఉన్నాడు, నీ తల్లి జీవించి ఉన్నది, నీకు ఇష్టమైన వస్తువులేవి పోగొట్టుకున్న జాడ కూడా లేదు. కాబట్టి హాయిగా శరీరంలో రోగం లేదు, రుష్టి లేదు, ఆరోగ్యంగా ఉన్నావు చూస్తే వాడివి. పైగా మహారాజ పుత్రుడివి, ఎవరికీ లభించని భోగభాగ్యాలలో జన్మించావు. ఇంటికి పో, పాయసాన్నాలు రుచి కలిగిన పదార్థాలు తిను, తోటి పిల్లలతో ఆడుకో, చదువుకో, ఇంట్లో తిరుగు, తల్లిని బాధ పెట్టకు. నీకు ఇంత చిన్న వయస్సులో నిర్వేద కిన్నిమిత్తస్తే ఖచ్చితాం యది విద్యతే, ఒకవేళ బాధే కలిగితే ఈ చిన్న వయస్సులో 5-6 ఏళ్ల బాలకుడికి నీకేమిటి అంత బాధ? చిన్నపిల్లలకి మనస్సుకు బాధ కలిగించే విషయం ఏముంటుందబ్బా అన్నారు. అప్పుడు ఆయన ధ్రువుడు మనస్సుని ధ్రువం చేసుకుని ఎంత మాట అన్నారు, సప్త ఋషులారా, నా సవతి తల్లి అన్న మాటలివి, ఈటెల్లా గుండెల్లో గుచ్చుకొని ఉన్నాయి, అది మీకు వినిపిస్తున్నానని జరిగిన కథ అంతా చెప్పాడు. అంతా విన్నారట సప్త ఋషులు, ఎంత విచిత్రాన్ని ముక్కు మీద వేలేసుకున్నారట. అహో క్షాత్రం పరం తేజ బాలస్యాపి యదక్షమా సపత్న్యా మాతురుక్తం యద్హృదయాన్నాపసర్పతి. ఏం విచిత్రం, క్షత్రియుల యొక్క హృదయం ఆ బలం ఎటువంటిది, ఇంత చిన్న కుర్రవాడా అవమానం తట్టుకోలేకపోయాడా, ఇది కదా క్షత్రియుల యొక్క లక్షణం. సవతి తల్లి ఏదో కోపవశాత్తు అన్న మాటను కూడా ఈ 5 ఏళ్ల బాలకుడు తట్టుకోలేకపోయాడు. ఆహా, ఇది విచిత్రం, ఇంత దృఢచిత్తం కలిగి ఉన్నారు, అవమానం భరించరు, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, పౌరుష ప్రధానం వీరిలో ఉంటుంది అనుకుని, ఓ క్షత్రియ కుమార బాధపడకునాయన, భో భో క్షత్రియ ఆదాయ నిర్వేదాద్యత్వయాధునా కర్తుం వ్యవసితం తన్నః కథ్యతాం యది రోచతే యచ్చ కార్యం తవాస్మాభిః సహాయం అమితద్యుతే తదుచ్యతాం వివక్షుస్తం అస్మాభిరుపలక్ష్యసే. నాయనా, ఓ క్షత్రియ కుమారక, ఈ బాధకి గల కారణమేమిటో చెప్పావు నిశ్చయం, ఇది వింటే ఆశ్చర్యం కలిగింది మాకు. మాకు ఒక కోరిక పుట్టింది, అది నీకు చెబుతున్నాం విను. నువ్వు మహా తేజస్శాలివి, ఈ వయస్సులో నీకు మేము రాజ్యం చేయడానికి ఏదన్నా యాగం చేయమంటావా? యాగం వల్ల నువ్వు రాజ్యం పొందొచ్చు, లేదా మాతో పాటు అడవిలో ఉండి చక్క కందమూలాల చుట్టూ తిరుగుతావా? ఏం చేయమంటావు? ఇంకే నీకు ఏం కోరిక ఉంటే తీరుస్తాం, ఏం చేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తే అది మమ్మల్ని అడుగు, లేదా హాయిగా ఇంటికి వెళ్ళి తల్లిని ఆనందపెట్టు అనగా ధ్రువుడు అన్నట్ట, ఓ బ్రాహ్మణోత్తములారా, నాహమర్థమభీప్స్యామిన రాజ్యం ద్విజ సత్తమాహ, నాకు ధనం మీద కోరికతో ఇక్కడికి రాలేదు, రాజ్యం కావాలని కూడా రాలేదు, కానీ నాకు మనస్సులో ఒక కోరిక ఉన్నది. అదేమిటంటే తత్స్థానం ఏకమిచ్చామి భుక్తం నాణ్యే నయత్పురా, పూర్వం ఎవ్వరూ పొందనటువంటి ఒక పదవిని పొందాలి, అటువంటి స్థానానికి వెళ్ళాలని. అది ఇతరులకు పూర్వం ఎవరు పొందకుండా ఉండాలి. స్వర్గం నరకం భూలోకం పాతాళం ఇటువంటి లోకాలు అక్కర్లా, ఆఖరికి సత్యలోకం కూడా అక్కర్లేదు నాకు. ఇతపూర్వం ఎవరూ పొందని స్పెషల్ ప్రత్యేకమైనటువంటి పదవి పొందాలి నేను, అది ఎవరు అనుభవించి ఉండకూడదు, నాకు అది పొందడానికి సహాయం పడండి, నా మీద ప్రేమ చూపించండి, అగ్రగణ్యుణ్ణి చెయ్యండి నన్ను, అటువంటి గొప్ప స్థానం పొందాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి అనగా మరీచి మహర్షి అన్నాడు ఆ ఋషులలో ఒక ఆయన, నాయన అనారాధిత గోవిందై నరై స్థానం రూపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాత్ ఆరాధయాచ్యుతం. ఓ రాజపుత్ర, గోవిందుణ్ణి ఆరాధించాలి, గోవిందారాధన చెయ్యకుండా భగవంతుడైన వాసుదేవుని ఆరాధన చెయ్యకుండా మనుష్యుడు నీవు అనుకున్నటువంటి ప్రత్యేక స్థానం ఎవరూ పొందని స్థానం పొందలేరు. కాబట్టి ఆ అచ్యుతుణ్ణి అనంతుణ్ణి నారాయణుణ్ణి జపించుపో. అత్రి మహర్షి లేచాడు, పరపరాణం పురుష యస్య తుష్టో జనార్దన సప్రాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం మయోదితం. ఓ బాలుడా, పరాప్రకృతి కంటే భిన్నమైన వాడు ఆది పురుషుడు పరమపురుషుడు జనార్దనుడున్నాడు, ఆయన సంతోషిస్తే చాలు అక్షయమైన పదం లభిస్తుంది, నాశనం కాని పదం లభిస్తుంది, సత్యం చెబుతున్నాను, ఆయన సంతోషించే మార్గాన్ని ఎన్నుకో. అంగిరసుడు అన్నాడు, అగ్రాసనం అగ్రస్థానం శాశ్వత తత్వం కావాలంటే ప్రతివాడు తెల్లవారు లేస్తే నీ పేరే తలుచుకోవాలనే కోరిక నీకున్నట్టయితే ఉత్తమోత్తమ స్థానం పొందాలనుకుంటే ఆ అచ్యుతుని మీద మనస్సుని లగ్నం చెయ్యి, ఆ గోవిందుని పరిపూర్ణ భక్తితో ఆరాధించు, ఏదో కాస్తా కోస్తా భక్తితో కాదు, రెండు అడుగులు భక్తితో వేస్తే ఏదో పిచ్చ కోరిక వస్తుంది మానవుడికి, ఆ కోరిక వెంటబడి మళ్ళీ మధ్యలో అర్చన విడిచిపెట్టేస్తాడు, అలాంటి మధ్యలో విడిచిపెట్టే అర్చన వల్ల మాత్రం నీకు అటువంటి స్థానం లభించదు. కాబట్టి హాయిగా గోవిందుణ్ణి ఆరాధించు. పులస్త్య బ్రహ్మ లేచేట, పరం బ్రహ్మ పరంధామ యోసౌ బ్రహ్మ తథాపరం తమారాధ్య హరిం యాతి ముక్తిమప్యతి దుర్లభం. ఎవడు పరబ్రహ్మస్వరూపుడు పరంధాముడు పరస్వరూపుడు అయిన శ్రీహరిని ఆనందస్వరూపుడై ప్రపంచాన్ని మరిచి ధ్యానం చేస్తాడో, తన శరీరాన్ని ఆ ధ్యానంలో కృశింపచేస్తాడో, అటువంటి మానవుడు అతి దుర్లభమైన మోక్షమే పొందుతాడనగా ఇక మామూలు పదవులు పొందడానికి పెద్ద విశేషమే ఉన్నది. పులహుడు అన్నాడు, ఓ సువ్రత, ఏ జగత్పతిని ఆరాధన చేస్తే ఇంద్రుడు అంతటి వాడు ఇంద్ర పదవిని సునాయాసంగా పొందాడో, బ్రహ్మంతటి వాడు ఏ పురుషుణ్ణి ఆరాధించి బ్రహ్మ పదవి పొందాడో, అటువంటి యజ్ఞేశ్వరుడు యజ్ఞపతి భగవంతుడు విష్ణువుని ఆరాధించు. క్రతు మహర్షి అన్నట్ట, యో యజ్ఞ పురుష యజ్ఞ యోగేశ పరమస్సుమాన్ తస్మిస్తుష్టే యద ప్రాప్యం కింతదస్తి జనార్దనే. పరమపురుషుడు యజ్ఞపురుషుడు యజ్ఞస్వరూపుడు యోగేశ్వరుడు అయిన జనార్దనుడు సంతోషం చెందాలి. ఆయన సంతోషిస్తే ఇంక ఈ సృష్టిలో నీకు దుర్లభమైన వస్తువు ఉన్నదా ఉండదు. ఆ కర్ణ అన్నట్టు, అందరికంటే చిట్ట చివరిని వశిష్ఠ మహర్షి, ప్రాప్నో పి
ఆరాధితే విష్ణువు మనసాయ్యదిచ్చసి త్రైలోక్యాంతర్గతం స్థానం కిమువత్సోత్తమోత్తమో.
కుమార, విష్ణు భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఆయన్ని నీ మనస్సులో శాశ్వతంగా నిలబెట్టుకుంటే త్రిలోకాలకు అతీతమైన ఉత్తమ స్థానం తేలిగ్గా పొందుతావు నాయన. కానీ ఆయనను ఆరాధించే దివ్య నామస్మరణం మాత్రం మేమిస్తాం, ఆ నామాన్ని నువ్వు తీసుకురా అన్నారట. అప్పుడు ధ్రువుడు అన్నాడు, మహాత్ములారా, నా యందనుగ్రహంతో మీ సప్త ఋషులు కూడా ఆరాధ్య దైవం గురించి చెప్పారు, ఆరాధ్యదేవుడు ప్రసన్నుడవ్వడానికి మార్గం చెప్పండి, ఆరాధించితే ఏ నామం చెయ్యాలి, ఏ మంత్రాన్ని ఉపదేశిస్తారో మీరు, ఆ మహాపురుషుడు బ్రహ్మానందం చెంది నాకు కోరికలు తీర్చాలి, ప్రసన్నులై చెప్పండి అనగా ఆ ఋషులు అన్నారట, ఓ రాజపుత్ర, శ్రీ మహావిష్ణువుకి అత్యంత పవిత్రమైన ప్రీతిపాత్రమైన మంత్రాలు చాలా ఉన్నాయి, అందులో ఒక మంత్రాన్ని నీకు ఇస్తాం, ఈ మంత్రాన్ని గ్రహణం నాడు కానీ పూర్ణిమ నాడు కానీ ఏకాదశి తిథి నాడు కానీ ఉత్తరాయణ దక్షిణాయనాది పుణ్యకాలాల్లో కానీ ఇంకేవైనా పరమ పవిత్రమైన తిథులలో కానీ గురుముఖత స్వీకరించి నిరంతర జపం చెయ్యడం, అది తపస్సు అని పిలువబడుతుంది. నీవు మామూలు తపస్సే కాకుండా కాయిక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు అని మూడు రకాల తపస్సులు చెయ్యి. కాయిక తపస్సు అంటే శరీరాన్ని కృశింపచేయటం ఉపవాసాదులతో, అది నీకొక్కడికే సాధ్యం. భూలోకంలో ఉండే మానవులు ప్రతివాడి పుచ్చుకుంటే ఆ తర్వాత వాళ్ళని రక్షించడానికి భగవంతుడు కూడా రాణించేదండి. ఈ కలియుగంలో ఉండే మానవులందరికీ ఆ శక్తి ఉండదు, దానికి తగిన శక్తి కావాలి మనిషికి, ఆ పట్టుదల కావాలి. ఆ పట్టుదల నీలో ఉన్నది, అది ఉన్నది కనుక నీకు కాయిక తపస్సు చెప్పాం, ఉపవాసాదులతో కృశింపజేసుకో శరీరాన్ని. మనస్సులో వాసుదేవ రూపం నిలబెట్టుకో, వాచికం వాక్కు ద్వారా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించు అని అతనికి పరమ పవిత్రమైన విషయాన్ని చెప్పారు. ఈ మంత్రాన్ని ఎప్పుడెప్పుడు అన్నారు, గ్రహణము కానీ ఏకాదశి కానీ ఆ సంక్రాంతి వంటి తిథులలో కానీ ఉత్తరాయణ పుణ్యకాలాదులు దక్షిణాయన పుణ్యకాలాదుల్లో కానీ ఇటువంటి పుణ్యతిథుల్లో చాలా పవిత్రమైనది ఈ నామం. సాధారణంగా బాగా జపం ఒక మంత్రం కానీ ఒక నామం కానీ మనం సేకరించిన తర్వాత ఎప్పుడు జపించినా పట్టే, కానీ కొన్ని సమయాల్లో జపిస్తే చాలా శక్తి వస్తుంది, అది మనం పట్టించుకుని. కానీ గ్రహణం సరిగ్గా గ్రహణం పట్టే సమయానికి ఆసన్నకాలం అంటాం, ఆసన్నకాలంలో స్పర్శకాలంలో స్నానం చేసి, ఉదాహరణకి రేపు గ్రహణం 16వ తారీఖు నాడు వస్తుంది, 5:20 స్పర్శ అంటారు దానిని, 5:24 స్థలకి స్నానం చేయాలి. ఆ తర్వాత ఏ నామం మనం పూచుకున్నామో గురువు ద్వారా ఆ మంత్రాన్ని ఒళ్ళు తుడుచుకొని పొడి బట్టలు కట్టుకుని చేయాలి. కొంతమంది స్నానం చేసి తడి బట్టలతో ఉండిపోతారు, అలా తడి బట్టలతో ఉంటే దోషం. తా స్నానం చేసిన వెంటనే శుభ్రంగా తల తుడుచుకోవాలి, పొడి బట్టలు కట్టుకోవాలి. ఆ జపం చేసి గ్రహణం మళ్ళీ విడిచిపెట్టే మోక్షకాలం వరకు చెయ్యాలి. అంటే రేపు గ్రహణం ఉందనుకోండి, 5:24 స్పర్శ, అప్పుడు స్నానం చేసి కూర్చుంటే 9:27 విడిచిపెడుతోంది మోక్షం. ఆ 9:27 దాకా జపం తప్ప ఇంకేం చేయకూడదు. ఆ టైంలో మేస్టారు లోపలికి వెళ్ళి ఒక 2 కప్పులు కాఫీ తాగచ్చా, ఛాయ్ తాగచ్చా అంటే ఛాయ్ తాగితే నీ జీవితమే హాయి హాయి అయిపోతుంది పైకి. అంచేత చెయ్యకూడదు, చేసే దోషం ఉన్నవాడి సంగతి వదిలేయండి. సాధ్యమైనంత వరకు గ్రహణ సమయంలో జపం చెయ్యాలి, లేదా కనీసం ఆహారం తీసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నా పర్వాలా భగవన్ నామం చేయమన్నాడు. తిరగకుండా కాలక్షేపం చేసే అదృష్టం కొందరికి ఉండదు, వారిని కూడా నువ్వు తిరుగుతున్నా వంట చేసుకుంటున్నా కూడా ఇదే చెయ్యాలి. అసలు గ్రహణం మోక్షం అయ్యేదాకా కూడా కొన్ని నియమాలు చెప్పారు, ఇవన్నీ చెబితే భయపెడుతున్నట్టుగా ఉంటుంది, కానీ శాస్త్ర నియమం ఏంటంటే గ్రహణం నాడు పగలంతా భోజనం చేయకూడదు, గ్రహణం మోక్షం అయిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు మాత్రమే వండుకు తినాలి. ఈలోపు రెడీగా వండేసుకోవచ్చా అండి మేస్టార్ అంటే ఆ వండుకున్నది పనికిరాదు, అవతల పెంట మీద పోయడానికి తప్ప తినకూడదని శాస్త్రం. ఒక్క ఊరగాయలు, నిలవ ఉండే పచ్చళ్ళు, బియ్యము ఇటువంటి వస్తువులు తప్ప వండిన అన్నము కూరలు ఆ గ్రహణ సమయం యొక్క దోషం వల్ల తినడానికి పనికిరావు. ఊరుగాయలు కూడా బియ్యం కూడా దర్భ వేయాలి, ఇంట్లో కనీసం ఒక్క దర్భ పట్టికెళ్ళి వాటిల్లో వేసుకోమని శాస్త్రం చెబుతున్నది. నేను చెప్పినవన్నీ మనుస్మృతి మొదలైన స్మృతులలో విషయాలు. కాబట్టి ఆ ఊరగాయల్లో వాటిలో ఒక్క దర్భ పరక లోపల వేసిన పర్ల పైన కనీసం వేయాలి, అవే వాడుకోవాలి. ఇంట్లో 5 బస్తాల బియ్యం ఉందంటే ఆ బియ్యం అంతటికీ కలిపి ఒక్క దర్భ వేయాలట. వేయకపోతే ఈ బియ్యం అంతా గ్రహదోషం కలిగి సోలగా మనిషిని పీడిస్తుంది అన్నారు ఏడాది పాటు. ఇవన్నీ దోషాలు. వీలుంటే ఆ గ్రహణం నాడు ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండడం మంచిది పగలంతా. ఓపిక లేని వాళ్ళు అల్పాహారం కింద ఏదో కొద్దిగా ద్రవము పళ్ళు తప్ప సత్యనారాయణ ప్రసాదం కిలో తీసుకు తింటామంటే కుదరదు ఆ పూట కూడా, అది నియమం. ఈ 5:24కి స్నానం చేసి మళ్ళీ 9:27కి విడిచిపెట్టాక కాస్త స్నానం చేసి అప్పుడు తదనంతరం యథాశక్తిగా భోజనం కానీ పలహారం కానీ చేస్తే అటువంటి వాడు జ్ఞాని అనిపించుకుంటాడు. సత్కర్మాచరణ పరుడంటే వాడు. ఈ గ్రహణ కాలములో ఈ 3 గంటలు 3 అరగంట కాలం కూడా ఏ భగవన్నామం మనం పుచ్చుకున్నామో దానిని జపం చేస్తే ఒక్కసారి నారాయణ అంటే 100 సార్లు అన్న దానితో సమానం. కాబట్టి 1116 సార్లు ఆ కాలంలో మనం జపించామనుకోండి, 100×1000 అంటే 100,000 జపం చేసిన మహాఫలితం వస్తుంది. అది మహత్తరమైన శక్తి. అటువంటి వాడి ముఖం కేసి తేరి పార చూడడానికి ఎవడి వల్ల కాదు, కానీ అదేం దురదృష్టమో ఈ జపం చేద్దామనేసరికి ఎక్కడ లేని దెయ్యాలు వచ్చి పట్టుకుంటాయి మనల్ని. ఫోన్ ఉన్నవాడికి ట్రింగి ట్రింగి ఫోన్ కానీ లేదా ఇంట్లో భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం కానీ సరే తీరా జపం చేసేటప్పుడు కొట్టుకోవడం వస్తుంది వాళ్ళకి. అలిగి అటు ఇటు పెడమొహం పెట్టుకుని దిక్కుమాలిందన దిక్కుమాలిందన తిట్టుకుంటూ జపం మానేస్తాం. ఇదో గొడవ. ఇలాగ ఏదో రకంగా పిల్లల గొడవ కానీ భోజనం గొడవ కానీ ఇంకో గందరగోళం కానీ వస్తుందిట భగవంతుడు చెప్పాడు. అందులోంచి బయటపడటమే దైవత్వపు లక్షణం, లేకపోతే ఆసురీ లక్షణం అన్నారు. హనుమంతుడంతటి వాణ్ణి 4 రకాల ఇబ్బందులు పెట్టాయి సముద్రం దాటుతుంటే, మనకేమున్నది? అయినా దృఢ సంకల్పం ఉంటే ఏం చేయలేవు. ఆ దృఢ సంకల్పం ఇప్పుడు ధ్రువుడు చూపించాడు మనకి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో జపం చేసినప్పుడు. అందువల్ల పరమ పవిత్రమైన తిథి మంత్రం పుచ్చుకోవడానికి చేయడానికి ఉపయోగపడే తిథిని చూసుకున్నాడు. అతగాడికి ఆ రోజు బాగున్నది, ఆ మంచి తిథి నాడు వాళ్ళు అన్నారట, నాయనా మా దగ్గర నుంచి మంత్రాన్ని పుచ్చుకో. అది పుచ్చుకుని ఏం చేస్తావంటే 24 గంటలు నిశ్చలంగా జపించు, కదలకుండా జపించు. పక్కన బ్రహ్మ ప్రళయం వస్తుంది కదలకు, మంటలు పుడతాయి కదలకు, ఎంతోమంది నిన్ను లోప పెడతారు. ఆ టైంలోనే మంచి మంచి పకోడీలు వేసి పట్టుకొస్తారు కొంతమంది, ఘుమఘుమలాడిపోయేటటువంటి నెస్కేఫ్ పట్టుకొస్తారు. ఇవన్నీ పట్టుకొస్తే అవన్నీ చూసి నువ్వు లొంగిపోకు. పిండి వంటలు, భోగాలు, వస్తువులు, ఇంకేవో అన్నిటినీ కూడా జయించాలి. అది జపం యొక్క లక్షణం. నిజంగా చెబుతున్నా, మీరు జపం చేయడానికి కూర్చోండి, ఆ టైంకి లోపల నుంచి పకోడీ వాసన, మంచి మంచి రుచి గల్ల ఉదయం కొత్త సన్రైజ్ అంటాడు పట్టుకొచ్చి, ఆ టిక్కర కాఫీ పట్టుకొచ్చి, దాంతో వీడు మనసు కదా అవి కాస్త కాఫీ తాగి చేద్దాంలే అనిపిస్తుంది. అది ఎంత ప్రమాదం అంటే లోభం అంటే అదన్నమాట. అటువంటి వానికి పొరపాటును లొంగకునాయనా, బాహ్యార్థాదఖిలాచిత్తం త్యాజయేత్ ప్రథమన్నరః. నరుడు మొట్టమొదటగా చేయవలసింది ఏంటంటే బయట వస్తువుల మీద ఉండే అభిరుచిని వదిలించుకోవాలి. అది చాలా కష్టం, అది వదిలించుకో. అప్పుడు నీకు మనస్సు నిలకడవుతుంది, తప్పనిసరిగా నువ్వు జపంలో విజయం పొందుతావు. ఓ రాజకుమార, ఏకాగ్రచిత్తుడవై తన్మయత్వంతో ఆ మహానుభావుడైనటువంటి వాసుదేవుణ్ణి ఆరాధించు. మీకు చెబుతున్నాం విను. ఓం హిరణ్య గర్భ పురుష ప్రధాన వ్యక్త రూపిణే ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే. నాయన, హిరణ్య గర్భుడు బంగారం కడుపులో ఉందిట ఆయనకి, అందుకని హిరణ్య గర్భుడు అన్నారు ఆ భగవంతుణ్ణి. పురుషుడు, ప్రధాన పురుషుడు, అవ్యక్తం బయటికి కనిపించని రూపం కలవాడు, శుద్ధ జ్ఞానస్వరూపుడు అయిన వాసుదేవునికి నమస్కారం. దీనినే మంత్రంలో పెడితే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం. ఈ మంత్రాన్ని ఏం చేస్తావంటే జపించు భక్తితో. ఏతజ్జప జజాప భగవాన్ స్వయం స్వాయంభువో మనుహు
పితామహస్తవ పురాతస్య తుష్టో జనార్దనః.
నాయనా, ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించు. ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని మీ తాతగారు స్వయంభవ మనువు, మనువులలో మొట్టమొదటివాడు, అటువంటి మనువులలో మొట్టమొదటివాడైన స్వయంభవ మను అత్యంత ఆసక్తితో భక్తితో శ్రద్ధతో జపించాడు. ఆ జపానికి ఆ మంత్రానికి తుష్ట జనార్దన, జనార్దనుడు ఆనందపడిపోయాడు. మీ తాతగారు విష్ణువు యొక్క సాక్షాత్కారం ఈ మంత్రం వల్లే పొందాడు. అంతేకాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా ఈ మంత్ర ప్రభావం వల్ల బ్రహ్మ పదవి పొందాడు.
దదౌ యథాభిలషితాం సిద్ధిం త్రైలోక్య దుర్లభం తథా తమపి గోవిందం తోషయై తత్ సదా జపన్.
మీ తాత ముల్లోకాలలోనూ ఎవరూ పొందలేని మను పదవి పొందాడంటే సమస్త భూమండలానికి ఏకఛత్రాధిపత్యంగా రాజై తన పేరు మీదుగా ఒక మన్వంతర కాలం సృష్టించుకున్నాడంటే ఇదిగో ఈ మంత్రం కారణం. ఆయన మీ తాతగారు సిద్ధి పొందిన మంత్రం. ఈ మంత్రాన్ని నువ్వు కూడా నిరంతరం జపించు. ఆ గోవింద చరణారవింద పరిస్పందమున ముక్తుడవై నారాయణ భక్తుడవై పరమ సాధు భావశ్రీ సంసక్తుడవై సురలోకానికి అతీతమైన వ్యక్తివి కావాలి, ఇది మేము నీకిస్తున్న ఆశీస్సులు అని ఈ విధంగా మంత్రోపదేశం చెయ్యగా ఆనందపడ్డాడు. వారి పాదాలకు నమస్కారం చేశాడు. గురువు మంత్రం ఇస్తే వెంటనే పాదాలకు నమస్కారం చేయాలట, అందుకని ఆయన ఏం చేశాడు, వెంటనే పాదాలకి నిశంబేత దశేషేణ మైత్రేయ నృపతే సుత నిర్జగామవన తస్మాత్ ప్రణిపత్య సతాన్ ఋషీన్. ఆ ఋషులకు ప్రణిపత్య పాదాలకు నమస్కారం చేశాడు. అక్కడి నుంచి బయలుదేరాడు ధ్రువుడు ఆనందంగా. ఏదో పూర్వజన్మ పుణ్యంలో ఈ ఫలించి ఈ సప్త ఋషుడు నా దగ్గర కనిపించారు, నాకు దర్శనమిచ్చి ఈ మంత్రాన్ని ఇచ్చారు, ఆ మహానుభావులు నన్ను అనుగ్రహించారని ఆనందపడ్డాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అసలు ఆ మంత్రం వాళ్ళివ్వడంతో కృతకృత్యుడైపోయాటైన. మంత్రం మనకి రావడం అంటే మాటల, ఏదో జన్మ సుకృతి ఉంటే కానీ ఆ వాసుదేవ మంత్రాన్ని స్వీకరించలేం. అసలు స్వీకరించే భాగ్యం వస్తేనే వాడు కృతకృత్యుడు అన్నారు. స్వీకరించాక వాడు మహర్జాతకుడే. ఈ తాత్కాలికమైన కష్టాలు, ఈ ఉపభోగాలు ఇవన్నీ కూడా అదొక భగవంతుని పరీక్షలట. అందువల్ల నాకు మంత్రం ఉపదేశం అయ్యింది, ఇంక చాలు, నా జీవితంలో నేను కృతకృత్యం ఇవాత్మానం మన్యమానస్తతో ద్విజ, నేను కృతకృత్యుడనయ్యాను, ఇక నా జపాన్ని బట్టి నా అదృష్టం ఉంటుంది, నేను సక్రమంగా జపిస్తాను, సక్రమస్థానం పొందుతా, నా దాంట్లో వక్రత్వం ఉంటే గురుభక్తి లోపిస్తే గురువును ధిక్కరిస్తే నాకు అందులో సరైనది లభించదు అనుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. ఎప్పుడూ జపం ఏకాంత ప్రదేశంలో చేయాలి సాధ్యమైన తరగతి. అందరూ ఉన్న చోటుకి వెళ్ళి ఇప్పుడు అందరూ వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ ధ్వజస్తంభం దగ్గర కూర్చుని నేను దీపం వెలిగిస్తానంటే ఆ వెలిగించేయడం వల్ల ఏం ఉపయోగంలా, వీళ్ళంతా తనువు పోతున్నారు. కాబట్టి 10 మంది తిరిగే చోటులో జపం చేయకూడదు అని శాస్త్రం. ఏకాంతానికి అందుకే ఋషులు అడవికి పోయేవారు. ఇతడు ఏ అడవికి వెడదామా అనుకోగా యమునా తీరం దగ్గర మధువనం అనే వనంలోకి వెడితే బాగుంటుంది అనిపించిందిట. భగవంతుడు అలా అనిపించాడు. అందుకని మధు సంజ్ఞం మహాపుణ్యం జగామ యమునా తటం పునశ్చ మధు సంజ్ఞేన దైత్యేనాధిష్ఠితం యతః తతో మధువనం నామ్నాఖ్యాతమత్ర మహీతలే హత్వా చ లవణం రక్షో మధుపుత్రం మహాబలం శత్రుఘ్నో మధురాం నామ పురీం యత్ర చకారవై. మధువనం అనే పేరు కలిగిన ఒకనొక పవిత్ర వనం ఉన్నది యమునా నది ఒడ్డున. యమునా నది ఒడ్డున ఉన్న ఆ మధువనంలోనే మధురానగరం కట్టాడు తర్వాత భోజవంశస్థులు. అటువంటి మధురానగరం దగ్గరికి వెళ్ళాడు. ఆ మధువనం దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడానికి సంకల్పించాడు. అది సామాన్యం కాదు. పూర్వం మధువు అని పేరు కలిగిన ఒక మహారాక్షసుడు ఉండేవాడు, బలశాలి. అతడు ఆ వనాన్ని ఏర్పాటు చేసి వనం దగ్గర చిన్న నగరం కట్టాడు మొదట్లో. ఆ మధుపుత్రుడు ఉన్నాడు, వాడి పేరు లవణాసురుడు అంటారు. ఆ లవణాసురుడు మహావీరుడు, శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నట్ట. పరమేశ్వర, అవి ఇవి వివరాలు నాకెందుకు? నువ్వు ఎవరినైనా చంపాలంటే దేంతో చంపుతావు? ఇదిగో శూలం, దీంతో కసుక్కుని పొడి చంపేస్తానన్నట్టే. ఆ శూలం నాకు ఇచ్చేసి నువ్వు పొట్టి చేతులతో పో అన్నట్టే. నీ శూలం నాకు ఇచ్చేయి, నేను ఎవడి మీద ఈ శూలం ప్రయోగిస్తే వాడిని ధ్వంసం చేసేసి మళ్ళీ నా దగ్గర వస్తూ ఉండాలి, నే బతికున్నంతకాలం శూలం నాది అన్నట్టు. పాపం పరమేశ్వరుడు చాలా ఉత్తముడు, ఆయన బోళా శంకరుడు అన్నారు, ఈ మూర్ఖుడు శూలం అడిగినా తండ్రి కదా ఆయన జాలిపడిపోయి పోన్లేరా పట్టుకుపో అని ఇచ్చేసేటే శూలం వాడికి ఇచ్చేశాడు. ఆ శూలం తీసుకొచ్చి పూజామందిరంలో నిలబెట్టి నిత్యము చందనంతోటి అగరువత్తులతోటి పుష్పాలతోటి సమస్తమైన నివేదనలతోటి అర్చన చేసేవాటవాడు, అనుదినం షోడశోపచారాలు చేసేవాట. ఆ శూలం వాడి దగ్గర ఉందని తెలియక ఎవడైనా రాజ్యం మీదకి దండయాత్రకు వస్తే చాలు ఈ శూలంతో అలా అనేసరికి వాడు బూడిదైపోతూ ఉండేవారు. ఇలా ఎందరినో చంపాడు. ఒకవేళ ఈతడు ఎవడిన మీదని ఆగ్రహిస్తే ఉన్న చోటు నుంచే శూలం విసిరేవట్టి వాడి మీదకి, వాడిని ధ్వంసం చేసేవట. ఈ విధంగా ఆ శూలంతో లోకభీకరుడైపోయాడు వాడు. కొంతకాలం ఇలా జరిగింది. ఇక వాడంటే అందరికీ భయం కలిగింది. ఒకనాడు మాంధాత అనే మహారాజు, యక్ష్వాకువంశ సంభూతుడు, చాలా గొప్ప మహారాజు, ఆ సూర్యవంశంలో గొప్పవాడు, రఘుమహారాజు గారికి పూర్వవాడు, ఆ యక్ష్వాకువంశస్థుడైన మాంధాత గారు ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు ఒకనాడు. ఏ ఇంద్ర, నాతో యుద్ధం చేస్తావా అన్నట్ట. నేను నీతో యుద్ధం చేయలేను కానీ భూలోకంలో మధువనంలో లవణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, నీకేమైనా ఓపిక ఉంటే వాడితో యుద్ధం చేయన్నట్టు ఇంద్రుడు. వెంటనే ఈ మాంధాత లవణాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. అప్పుడు లవణాసురుడు ఆగ్రహించి ఆ శూలంతో ఆయన మీదకి విసిరితే ఆ శూలం వల్ల రథంతో సైతంగా బూడిదైపోయాడు మాంధాత. ఆ విధంగా రామునికి పూర్వుడైన మాంధాత లవణాసురుడి వల్ల భస్మం అయిపోయాడు. అలా చచ్చిపోతూ చచ్చిపోతూ మాంధాత అన్నట్ట, దుర్మార్గుడా, నువ్వు నీ భుజబలంతో నన్ను చంపలేదు, శివుడిచ్చినటువంటి వర గర్వంతో శూలంతో నన్ను భస్మం చేశావు, ఇదే నేను చచ్చిపోతూ నీకు శాపం ఇస్తున్నాను, నన్ను చంపానని వేషం మిలేస్తున్నావేమో, నా వంశంలోనే సాక్షాత్తు భగవంతుడి వంశతో ఒక పురుషుడు జన్మిస్తాడు, ఆ పురుషుడి యొక్క అనుగ్రహం వల్ల అందరూ గొప్పవాళ్ళు అవుతారు, ఆ పురుషవంశ సంభూతుడి చేతిలో నీకు చావు ఉంటుంది అని చచ్చిపోయాట. ఆ తదనంతరం రామచంద్ర ప్రభు సీతాదేవిని అడవికి పంపేశాక చాలా దుఃఖిస్తూ ఉంటే ఒక రోజున కొంతమంది ఋషులు వచ్చారు. వచ్చి లవణాసురుడు అనేటటువంటి రాక్షసుడు మమ్మల్ని ధ్వంసం చేసి చావబాధిస్తున్నాడు, వాడి దగ్గర త్రిశూలం ఉన్నది, అంచేత నువ్వు వాడిని చంపవయ్యా రామచంద్ర అన్నారట. అప్పుడు రామచంద్రుడు వాడిని చంపడానికి లక్ష్మణుడిని పంపబోతూ ఉండగా శత్రుఘ్నుడు వచ్చాడు. అన్నయ్య వద్దు, ఇంతవరకు అందరూ అన్ని పనులు చేశారు, నేనే ఏ పని చేయని చిన్నతమ్ముడిని మిగిలిపోయా, అందరూ శత్రుఘ్నుడికి బలం లేదంటారు రేపు పొద్దున్న, కాబట్టి నేను కూడా ఒక ఘనకార్యం చెయ్యాలి, నేను వెళ్ళి చంపుతానన్నట్ట. ఒరే, వాడి దగ్గర శూలం ఉందిరా, చాలా ప్రమాదం అన్నాడు రాముడు. ఏమైనా సరే, సరే అయితే నీకు వైష్ణవాస్త్రం ఇస్తున్నా, అత్యావశ్యక సమయంలో ఈ వైష్ణవాస్త్రాన్ని ఉపయోగించుకో అని ఆయన ఇచ్చాట. ఇచ్చిన తర్వాత కొంత దూరం బయలుదేరాక నారదుడు ఎదురొచ్చాడు. నారదుడు అన్నాడు, కదా ఒంటి బ్రాహ్మణ శకునాన్ని భయపడక్కర్లా, శకునాలని అయిపోయాయి. దారిలో వచ్చాడు ఆయన. వచ్చి, నాయన లవణాసురుడి మీద కెడుతున్నావు, నీకు టెక్నిక్ చెబుతా, వాడు ప్రతిరోజు ఉదయం పూట వేటకు వెడతాడు, మాంసం బాగా సంపాదించి జంతువుల్ని వేటాడి తున్న పోచిన త్రిశూలం చాలా భయంకరమైనది, దానిని విసిరితే నువ్వు కాదు కదా నీ తాతలు కూడా ఆగరు, నీ వంశంలో మాంధాత భస్మం అయిపోయాడు, కాబట్టి ఆ లవణాసురుడి చేతిలో నువ్వు రక్షించుకోవాలంటే నేను నీవు వాడు నగరంలోకి శూలం దగ్గరికి వెళ్లకుండా వాడిని అడ్డం కొట్టేయాలి, అది నువ్వు చేయవలసిన టెక్నిక్ అన్నాక. ఓ గొప్ప తల సలహా ఇచ్చామని చెప్పి ఈయన గారు వాడు వేటకు వెళ్ళడం చూసి ఆ గుమ్మం దగ్గర ధనుస్సు పుచ్చుకుని నిలబడ్డాట. మధ్యాహ్న సమయానికి లవణాసురుడు వచ్చాడు. ఎవడో రాను అన్నట్ట, నీ అంతు చూడడానికి వచ్చాను, రాముడి తమ్ముడిరా అన్నట్ట. ఓహో, రావణాసురుడిని చంపిన రాముడి తమ్ముడివా రా అని చెప్పి యుద్ధం చేశారు ఇద్దరు. ఆ యుద్ధంలో ఓ పెద్ద గద పెట్టి ఆ శత్రుఘ్నుడి నెత్తి మీద కొట్టాట వాడు. శత్రుఘ్నుడు స్పృహదే పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు వాడు. అనుకుని అదే పోయే కాలం అంటే దాన్నే, చచ్చిపోయాడని నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధ చేసి లోపలికి వెళ్ళి శూలం తెచ్చుకోలేదు వాడు. మళ్ళీ వెళ్ళిపోయి మామూలుగా మాంసం మోపంతా సరి చేసుకుని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఎంతలో తేరుకున్నాడు లక్ష్మణుడు. మళ్ళీ గుమ్మం దగ్గర కాసేసి తన బాణాగ్ని జ్వాలలతో వాడిని భస్మం చేసేసాడు. వాడు చచ్చిన తక్షణం శూలం మాయమైపోయిందిట. పాపం శత్రుఘ్నుడు వాడిని చంపేసి మంత్రుల్ని వెంట పెట్టుకుని ఆ శివుడు శూలం చూడాలని వెళ్ళాట. అక్కడేముంది నా మొహం, ఆ పువ్వులు మిగిలాయి. కనీసం ఈ స్థానంలో శూలం ఉన్నదని భక్తితో నమస్కరించి ఆ పువ్వు ఒకటి నెత్తి మీద పెట్టుకున్నట్ట. అదిగో హత్వాచ లవణం రక్షో మధుపుత్రము మహాబలం శత్రుఘ్నః మధురాం నామ పురీం యత్ర చకారవై. ఏ మధువనములు ఆనాడు లవణాసురుణ్ణి సంహరించి శత్రుఘ్నుడు ఆ మధురా నగరాన దర్శనం చేశాడో ఆ వనమది, ఆ నగరం అది. అంతేకాదు పురీం ఎత్ర చకారవై అన్నాడు. ఆ తర్వాత నగరం అతని సొంతం అయిపోయిందిట. శ్రీ మహావిష్ణు స్వరూపుడైన రాముడు, నాయన ఈ మధురా నగరాన్ని ఇక నువ్వు పాలించుకొని ఇచ్చేశాట అతనికి. శత్రుఘ్నుడు ఆ నగరాన్ని పరిపాలించాడు రాముడి ప్రతినిధిగా. అలా లక్ష్మణ పరిపాలితమైన నగరం అది. అటువంటి ఆ మధురా నగరంలో ఉన్న మధువనం అంటే నగరం ఓ పక్కన, వనం ఓ పక్కన ఉంటుంది. వనం అంటే ఏదో మామూలు తోట కాదు, అదో భయంకర కేకారణ్యమే అన్నారు. ఆ కేకారణ్యంలో సింహ శరభశార్దూలాది సమస్త మృగాలు నిరంతరం సంచరిస్తాయట. అటువంటి వనానికి వెళ్ళాడు ఈయన. యమునా నది ఓ పక్కన ఉన్నది, అక్కడికి వెళ్ళి ఈ ధ్రువుడు తపస్సు చేశాడు. ఎత్ర వై దేవదేవస్య సాన్నిధ్యం హరిమేధశః సర్వపాపహరే తస్మిన్ తపస్తీర్థే చకారసః. అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఒక బండరాయిని చూచుకున్నాడు, పరమ పవిత్రమైనది ఆ బండరాయి. అక్కడ కూర్చుని తపస్సు చేసుకున్నాడు. సర్వ పాపములను హరించే యమునా నది ఒక పక్కన ప్రవహిస్తున్నది. అన్నిటికంటే పాపాలు హరించే యమునా నది కంటే ఉత్తమమైనది మరొకటి, వాసుదేవ నామం. ఆ నామం ఏమో లోపల ప్రవహింపజేశాట. కూర్చుని కళ్ళు మూసుకుని జపం చేశాడు. మరీచ్యాది సమస్త ఋషులు ఆయనకిచ్చిన మంత్రాన్ని అన్ని భావాలు విడిచిపెట్టి జపించాడు. విష్ణువు యొక్క ధ్యానం చేశాడు. అనంత చేతసస్తస్య ధ్యాయతో భగవాన్ హరిహి సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవత్. ఈ ప్రకారంగా అనన్య చిత్తుడు అట, అంటే మనస్సు ఇంకా దేని మీదకి వెళ్ళలేదు పాపం ఆయనకి. కేవలం వాసుదేవుడు తప్ప మరొకటి ఎరగడు. అలాగ మనస్సులో ఆయన నిలబెట్టుకుని హృదయంలో ఆనందం పొందుతూ సర్వతోభావుడి ఆయనకి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు తమాషా జరిగిందట. ఈయన జపం మొదలెట్టగానే ఆయన హృదయంలో ఒక దివ్యమైన వాసుదేవ రూపం ప్రత్యక్షమైందిట. ఆ రూపం ఆయన జపం పూర్తయ్యేదాకా తపస్సు అయ్యేదాకా అలా ఉంటూనే ఉంది చాలా కాలం. అలా ఆ రూపం ఉండిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇక్కడ కనపడుతుంది ఆ రూపం. దాన్ని జపిస్తున్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ. ఓ మైత్రేయుడా, ఈ విధంగా యోగి అయిపోయాడు ధ్రువుడు. చిత్తములో శ్రీహరిని చింతిస్తూ సర్వభూతాలను విడిచిపెట్టేశాడు. భూమండలాన్ని ఆశ్రయించుకుని జపం చేస్తున్నాడు. అప్పుడు ఒక తమాషా జరిగిందట. ఇతను స్నానం చేసి జపానికి కూర్చుంటాడుగా ప్రతిరోజు. స్నానం చేయడానికి ఎడమకాలలో ముందుకు మోపితే ఆ ఎడమకాలు పెట్టిన చోట భూమిలా ఒరిగిపోయేదిట. మళ్ళీ ఈ కాలు తీసి కుడికాలు పెడితే కుడికాలు ఉన్న వైపు ఒరిగిపోయేదిట భూమి. కదిలి రెండు అడుగులు వేసా యమునులోకి స్నానానికి పెడితే భూమి ఇలా ఇలా ఊగేదట. ఏదో రథం ఊగినట్టు, పెద్ద టయోటా కారు ఊగినట్టును పైకి కిందకి అలా ఊగేది. అంతటి బరువు అయిపోయాడు ఇతను. ఆ బరువు అతని బరువు కాదు, ఇతను ఏదో ఇంత బాడీ వచ్చేసిందనుకోకండి. డైటింగ్ చేయాలని భగవంతుడైన వాసుదేవుణ్ణి జపించడం వల్ల, ఆయన హృదయంలో చేరడం వల్ల ఏ ఇతడు భూమండలానికి బరువు అయిపోయాట. అంత బరువు అయిపోయాట, తట్టుకోలేకపోయింది ఆవిడ. అహో, ఎప్పుడైనా బొటన వీలు నేల కానిస్తే ఆంచిన చోట ఇలా కుంగిపోయేది భూమి. చెట్లు ఈయన కదిలినప్పుడు ఊగిపోయేవి. ఈ విధంగా నది, నద, సముద్ర, వృక్ష, వన, ఉపవన నగరాలతో కూడిన భూమండలం క్షుభితమైపోయింది, కదిలిపోయింది. నద్యో నదాః సముద్రాశ్చ సంక్షోభం పరమం యయుః తక్షోభాదమరాక్షోభం పరం జగ్గుర్మహామునే. ఆ మహాపురుషోత్తముడు వాసుదేవుడు అనన్య చిత్తుడై ఇతని హృదయంలో ఉండడం వల్ల, వాసుదేవుడు అన్నీ విడిచిపెట్టి ఈయన జపించడం వల్ల భూమిని కూడా భరించడానికి కూడా, భూమికి కూడా భరింపరాని బరువు అయిపోయాడు. లోకం క్షుభించింది. అంతేకాదట, దేవతలు అల్లకల్లోలం చెందారు, భయపడిపోయారు, వణిగిపోయారు. ఏమిరా, ఎక్కడ నుంచో దివ్యమైన తేజస్సు మన లోకానికి వస్తున్నది అనుకున్నారు. చూస్తే భూలోకంలో మధువనంలో ఉన్న కుర్రాడి మూర్ధం మేంచి ఈ పైన నుంచి మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచ తపోవక్నిచేన్, ఈ పైభాగం నుంచి ఒక్కొక్క తేజస్సు యొక్క ముద్ద అలా అలా అలలు అలలుగా ఎగిరి అన్ని లోకాలు దాటిపోతోంది. దేవతల తేజస్సుకి ఉనికియారు. ఇంద్రుడి కంగారు వచ్చింది. వెంటనే కోష్మాండము అని పేరు కలిగిన దేవతల్ని పిలిపించాట. వీళ్ళు తపస్సుని పాడు చేసే దేవతలు, వాళ్ళని పిలిపించాడు. కోష్మాండాః వివిధైః రూపైః మహేంద్రేణ మహామునే సమాధిభంగమత్యంతం ఆరబ్ధాః కర్తుమాతర్వాః. ఆ ఇంద్రుడు ప్రేరేపింపగా ఆతురగతితో కోష్మాండులని పేరు కలిగిన ఉపదేవతలు నానా రూపాలు ధరించి ఈ కుర్రవాడి సమాధి స్థితి భగ్నం చేయడానికి వచ్చారట, పాడి చేయడానికి. మహామాయ వల్ల అప్పుడు ఒక తమాషా జరిగింది. ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని అచ్చం సునీతిలాగా తయారయ్యింది. వచ్చి కన్నీళ్లు గారుస్తూ ఇదంతా కోష్మాండ దేవతల యొక్క మాయ అన్నమాట. వచ్చేసింది, నాయన నీ తల్లిని రోయ్, సునీతిని రోయ్ నేను. సునీతిర్నామతన్ మాత సాస్రాతత్పురత స్థిత పుత్రేతి కరుణాం వాచం ఆహ మాయామయీ తదా. ఆ మాయామయ్య అయిన ఒక స్త్రీ అతను ఎదురు ఉన్నా నిలబడి, కుమారా నేను రా, మీ అమ్మ సునీతిని రా, నన్ను రక్షించరా బాబోయ్, నీకోసం బెంగెట్టుకున్నాను నాన్న, తిండి లేకుండా మలమల మాడిపోతున్నావు, ఈ భయంకరమైన తపస్సును విడిచిపెట్టు, తెలియక తపస్సు చేయమన్నాను నిన్ను, నా మాట విని వెనక్కి వచ్చేయి, అయినా బతికుంటే శుభాలు పొందొచ్చు, తపస్సు చేస్తే ఈ శరీరం కృశించిపోతోంది, కృశించిన శరీరం కొంతకాలానికి నశించిపోతే ఇంకా వశీకృతం ఎవరిని చేసుకుంటావు, నా మాట విను, నాతో తిరిగి వచ్చేయి. దీనాం ఏకాం పరిత్యక్తుం అనాథాం నత్వమర్హసి సపత్ని వచనాద్వస్స అగతేస్తంగతిర్మమ. నానా నాకు ఎవర్రా దిక్కు, చిన్నతల్లి మాట విని ఇక్కడికి వచ్చేస్తే చిన్నతల్లికి పిల్లాడున్నాడు, నువ్వు తప్ప నన్ను పోషించేవాడు లేడు, మీ నాన్న నన్ను గెంటేశాడు, తన్నాడు, చూడు బాబోయ్ నువ్వు నన్ను కాపాడు, వంట చేసి పెట్టినా కోసం నీకోసం ఏం కావాలంటే చేస్తాను, తల్లి కంటే దిక్కెవరు, క్వచత్వం నువ్వెక్కడా, పంచవర్షీయ 5 ఏళ్లవాడివి, క్వచైత దారుణంతప ఈ తపస్సేమిటి, ఏ తల్లైనా చూస్తూ ఉంటే భరించగలదా, లోకంలో వాళ్ళందరూ ఏమంటారు, కన్న కొడుకు తపస్సు చేసి చచ్చిపోతుంటే పట్టించుకొని దుర్మార్గురాలు తల్లి నన్ను తిడతారు, నన్ను కాపాడు రా, బెంగగా ఉంది ఆడుకుందువుగా, కాల క్రీడ క్రీడన కాననంతే తదంతే ధీనశ్యతే, ఆడుకోయే సమయం అయింది, ఆడుకుందువుగాని రా, కబడ్డీ ఫుట్బాలు వాలీబాలు ఆ బాలు ఈ బాలు ఇవన్నీ ఆడుకోవడానికి ఉన్నాయి, ఆడుకోనైనా తర్వాత వచ్చి అన్నం తిని హాయిగా చదువుకో, ఆ తర్వాత పరుపు మీద హాయిగా చేయనించు, భోగ వస్తువులు ఉన్నాయి నీకు అవన్నీ స్వీకరించు, ఇంకా ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి వాటన్నిటి మీద ఎక్కి తిరుగు, అంతేగాని తపస్సు మానే, ఆడుకోరా బాబోయ్ ఆడుకో, నీ ధర్మం నాకు ఆనందం కలిగించింది, కానీ మత్ ప్రీతి పరమో ధర్మ వయోవస్థ క్రియాక్రమం అనువర్తస్వమామోహాన్ నివర్తస్వాదధర్మత. నీ పరమధర్మం నన్నానంద పెట్టడం, తల్లికి బాధ కలిగించి తపస్సు చేస్తే మోక్షం వస్తుందిరా ఎవరికైనా, తల్లి కంటే ఎవరెక్కువ, దా నీ ఆయుర్దయం నశించిపోతోంది, నీ ఆడుకునే సమయం అంతా పాడైపోతున్నది, మోహంలో పడకు, అధర్మమైన తపస్సు విడిచిపెట్టు, నన్ను కాపాడరా బాబోయ్, లేదు నేను చచ్చిపోతాను నీ ఎదురుగుండాందట. త్యక్ష్యాం యహమేహ ప్రాణావస్థతో వై పశ్యతస్తవ, నీ ఎదురుగుండప్పుడు చచ్చిపోతాను, తల్లిని చంపిన పాపం చుట్టుకుంటుంది. అసలు ఇంత అరుస్తూ అంటే విష్ణువు ఇతను హృదయంలో ఉన్న కారణం చేత ఏం వినపడలేదట. మనక ఏమండి కాఫీ తాగుతారా, ఓ 1 నిమిషం తాగేసి వచ్చి జపం చేసుకుంటానంటాం, ఆ కాఫీలో ఏముందో దిక్కుమాల లక్షణం, ముక్కులకు వచ్చేసరికి టిక్కు టిక్కు అని ముక్కులు ఆగేస్తుంది పక్కకి. కానీ ఈ భగవంతుడు మహానుభవుడు హృదయంలో ఉన్న కారణం చేత ఈ ధ్రువకుమారుడు అంత అరిచి కొడుక కొడుక అంటూ ఉంటే అస్సలు మనస్సు కదలలేదు, అసలు ఏం తెలియలేదట ఆయన. పశ్చిన్న పిన్న దృష్టవాన్, కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ ఆవిడ ఎవరో ఇతర కంటికి ఏం ఆంటం లేదట, అది రహస్యం. ఒక్కొక్కడు కళ్ళు తెరిచి జపం చేస్తాడు, కానీ ఎదురుగుండా ఉన్న వాళ్ళు కనపడరు. అలా కనపడితే ఇంకేమున్నది? ఈ పురాణం చెప్పేటప్పుడు ఎదురుగుండా ఉన్న మీరందరూ నాకు అంటే కనపడితే ఇక్కడ శ్లోకాలు కనపడవు. మధ్య మధ్యలో చూస్తున్నట్టు అనిపిస్తుంది భ్రమ, కానీ ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరూ తెలియరు. అదొక రహస్యం. అలాగా ఈ మహానుభావుడైన ధ్రువుడికి ఎదురుగుండా పశ్యన్నపి నా దృష్టవాన్, చూచి కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేదు ఇతను. అంటే అంత సమాధి స్థితిలో ఉన్నాడు. ఇంతలో ఆవిడ, ఆ తల్లి రూపంలో ఉన్నావిడ, వత్స వత్స సుఘోరాణి రక్షాంశేతాని భేషణే వనేభ్యుద్యత శస్త్రాణి సమాయాం త్యపగమ్యతాం. కుమార పారిపోరా, ఇదిగో ఈ పక్కన నుంచి కుడివైపు నుంచి రాక్షసులు గుంపులు గుంపులుగా కత్తులు కటార్లు ఆయుధాలు తీసుకుని నిన్ను చంపడానికి వస్తున్నారు. వాళ్ళు నీ మీద అగ్ని జల్లుతారు. వాళ్ళ నోట్లోంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయట, ఉఫ్ఫు అంటే చాలు అగ్నిజ్వాలలు వస్తాయి. ఆ అగ్నిజ్వాలలతో నిన్ను భస్మం చేసేస్తారు. నాయన వెళ్ళిపోరా బాబోయ్ అని అరుస్తూ పారిపోయిందిట. అది ఎంత అరిచినా వినలేదు కానీ అందుకని పారిపోయింది. ఇంతలో ఆ పక్కనే భయంకర నాదం వచ్చింది. ఆ నాదంలో ఘోర రాక్షసులు వచ్చేసారట ఏకంగా, కత్తులు కటార్లు కొర్రలు బుర్రలు పుచ్చుకుని వచ్చేసారు వాళ్ళు. తతో నాదానతీవోగ్రాహ నాజపుత్రస్య రాజపుత్రస్య తే పురః ముముచుః దీప్తశస్త్రాణి భ్రామయంతో నిశాచరాహ. అతి భయంకరులైన రాక్షసులు, తళతళ మెరిసిపోతున్న కత్తులు ఈటెలు గదలు ముద్గరాలు తోమరాలు ఇవన్నీ పుచ్చుకుని తిప్పుతూ వాడి మీదకి వాడు చుట్టూత కొట్టేస్తాం చంపేస్తాం నరికేస్తాం, ఈ కుర్రాడు బుర్ర మీద కొట్టేయండిరా, ఈ గొడ్డలతో కొట్టండిరా, గత్తో కొట్టండిరా అని అరుస్తున్నారు. మహాభయంకర కోలాహలం జరుగుతున్నదో పక్కన, అయినా నిత్య యోగయుక్త బలం ఆయనకున్నది. వాసుదేవుని హృదయంలో నిలబెట్టుకు జపం చేస్తున్నాడు. ఏం భయభీతుడు అవ్వలేదు, కదలటం లేదు. ఉఫ్ ఉఫ్ అంటున్నారు వాళ్ళు నోట్లోంచి అగ్నిజ్వాలలు వచ్చేయట పిల్లవాడి మీదకి. అగ్నిజ్వాలలు ఈ పిల్లవాడికి యువతలను దేవతలకు వెళ్ళిపోతున్నాయి, కానీ వాడిని ఏం చేయటం లేదు. అగ్నిజ్వాలల మధ్యలో ఉన్న అతడు హాయిగా ఏసీ రూమ్లో కూర్చున్నట్టే ఉన్నాడే, కానీ ఏం బెంగలేదు అసలు. వాళ్ళు వెంటనే ఏమంటున్నారట, భక్ష్యతాం భక్ష్యతాం చాయం ఇత్యూ చూస్తే నిశాచరా, తినేద్దాంరా నవిలేంటిరా కొరికేంటిరా, గారిన నవిలినట్టు నవిలేంటిరా వీడిని అంటున్నారట. ఎన్ని అరిచినా చంపండి తినండి కొరకండి అంటున్నా ఆయన మాట అట్లా. అయినా సరే వాళ్ళు విడిచిపెట్టల పట్టుదల. తతో నానావిధాన్ నాదాన్ సింహ ఉష్ట్ర మకరాహ, సింహం తలలు ధరించారు కొందరు, ఒంటె తలకాయలతో కొంతమంది, మొసలి తలకాయలతో కొంతమంది. ఇలాంటి ముఖాలతో రాక్షసులు వచ్చేసి మెదకు దూకి ఆయన నోరు తెరిచి మెదకు రావడం, వచ్చి వాడిని ఏం చేయలేక పక్కకి వెళ్ళిపోవటం. ఈ విధంగా రాక్షసులు ఎన్ని గర్జనలు చేశారో, ఎన్ని శస్త్రాలు విడిచిపెట్టారో, అగ్ని జ్వాలలు విడిచిపెట్టారో, ఏం పట్టించుకోవట్లేదు ఆయన. ఏకాగ్ర చిత్తుడై ఉన్నాడు. నిరంతరము వాసుదేవ 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 అంటున్నాడు. అలాగే ఉండిపోయాడు. అసలు దృష్టి కూడా వాళ్ళ మీదకి పెట్టలేదట, ఆ అని చూడలేదు. కనీసం చూస్తే చాలు అయిపోతుంది, బెంగే భయం వచ్చేస్తుంది. అంచేది అసలు వాళ్ళ కేసు లేదు. ఆయన ఆయన మనస్సంతా లీనమై ఉన్నది. ఈ విధంగా మహామాయ చేసి కూడా దేవతలలో ఉండే ఒక రకమైన ఆ కోష్మాండులు ఏమీ చేయలేకపోయారు. ఆ కుర్రాణి చెయ్యలేక అసమర్థులై శరణం శరణ్యం యాతాహ శరణ్యం శరణం యాతాస్తపసా తస్య తాపితాహ తే సమేత్య జగద్యోనిం అనాది నిధనం హరిం. తమ మాయల వల్ల ఏమీ చెయ్యలేని దేవతలు భయపడిపోయారు. అమ్మ బావో, ఈ కుర్రాడు తపస్సు వల్ల ఏం ముప్పు వస్తుందో, ఇంద్రసింహాసనం పునాదులు కదిలిపోతాయేమో అని భయపడిపోయారు దేవతలు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ పరుగు పరుగున ఇంకా ఈ తపస్సుని మనం మరల్చలేము, ఈ కుర్రాడు ఎందుకు చేస్తున్నాడో ఏమిటో అనుకుని జగత్తుకి మూలకారకుడు, శరణాగత వత్సలుడు, ఆర్తత్రాణ పరాయణ కీర్తికి పాత్రుడు, అనాది వత్సలుడు, అనంతుడైన శ్రీహరి ఉన్న చోటికి వైకుంఠానికి వెళ్ళి ఆ మహాపురుషుణ్ణి శరణు వేడి దేవతలు ఇలా స్తోత్రం చేశారు. ఏమి స్తోత్రం చేశారో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం.
చైతన్యస్తపకమకరందశ్రుతిచిరి దరిద్రాణాం చింతామహాయే
నమః. బాలుడు ధ్రువుడు చాలా పట్టుదలతో సప్తర్షులు తనకు ప్రసాదించిన పవిత్ర వాసుదేవ నామస్మరణాన్ని విడిచిపెట్టకుండా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు భగ్నం చేయటానికి దేవతలు ప్రయత్నించారు. కోష్మాండాది దేవతలు ప్రయత్నించి ఆ ప్రయత్నంలో భగ్నులయ్యారు. తల్లి రూపంలో వచ్చారు, రాక్షస సైన్యం రూపంలో వచ్చారు, మంటలు కక్కారు. ఎన్ని చేసినా వాసుదేవుడి యొక్క నామస్మరణంలో నిమగ్నుడైన కారణము చేత అతడు సమస్తం మరచిపోయాట. అప్పుడు దేవతలకు భయం కలిగింది. ఎందుకో తెలియదని భయపడి విష్ణువు దగ్గరికి వెళ్ళి, వాసుదేవా, ఏమిటో ధ్రువుడు భూలోకంలో కఠోర తపస్సు చేస్తున్నాడు, అతని తపోభారానికి భూమి తట్టుకోలేకపోతున్నది, నీవు దయతలిచి రక్షించు, అతని కోరిక ఏమిటో తీర్చు, అతని తపస్సుకు భయపడి మేము ఇక్కడికి వచ్చాం, ఇంద్ర పదవినే కోరుకుంటున్నాడో మరేం కోరుకుంటున్నాడో తెలియదు అని